రికార్డింగ్ నెంబర్ 22 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆశ్వేజ మాసం స్టార్ట్ అయింది. నల్లటి మేఘాలు, పల్సని నల్లని మేఘాలు పిల్లగాలులతో రాకపోకలు చేస్తూ ఉన్నాయట నందవ్రజంలో. అంటే గట్టి మేఘాలు కాదు, కుంభవృష్టి కురిసే మేఘాలు కాదు, పల్చగా ఉన్నాయి. అందువల్ల పన్నీటి జల్లుల్లాగా సన్నగా జల్లు పడుతుంది, మళ్ళీ ఆగిపోతూ ఉన్నదన్నమాట. పొద్దున పూట చెరువుకు స్నానం కోసం వచ్చిన గోపికల మనస్సులన్నీ కూడా బాలకృష్ణుడి మీదే ఉన్నాయి. వాళ్ళు ఆయన అతని గురించే ఒక భావన చేసుకుంటూ ఆనందపడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఆ పిల్లవాడి సుకుమారమైన చేష్టలే వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి. మబ్బులు చెరువు వైపుకి వస్తూ ఉంటే ఆ పొద్దున పూట ఉన్న ఎండపొడ వాళ్ళకి చిన్ని శిశువైన కృష్ణుడే గుర్తుకొస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏది చూసినా ఆ నల్లని చిన్న శిశువు ముఖ కవళికలే కనపడుతూ ఉన్నాయి. చెరువు నీళ్ల మీద వాన చినుకులు పడుతుంటే పిల్లవాడికి స్నానం చేయించటం గుర్తుకొస్తోంది. తోటల్లో కడిమె పూలు గుత్తులు గుత్తులుగా పూస్తే వాటి మీద వాన బిందువులుంటే పిల్లవాడే శ్రీకృష్ణుడే కళ్ళు మిటకరించి చూస్తున్నట్టుగా ఉంది వాళ్ళకి. పొన్న గుబుర్ల ఆకుల మీద నీటి వాననీళ్ల బొట్లు ఉంటే స్నానం చేసిన పిల్లవాడిని ఎత్తుకొని తుడవటానికి తీసుకెళ్తూ ఉన్న యశోదలాగా కనబడుతోంది. ఎక్కడ చూసినా ఆ పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుడే వాళ్ళకి కనపడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో పనులన్నీ ముగించుకుంటూ ఉన్నంతసేపు యశోద కిలి వేపే మనస్సంతా వెళ్ళిపోతుందిట. తొందర తొందరగా ఇంట్లో పనులు ముగించుకొని యశోద ఇంటికి వెళ్ళిపోవటం అనేది రెగ్యులర్గా ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి. ఆ కారణంతో మగవాళ్ళందరికీ కూడా పెందరాడే భోజనాలు అమరుతూ ఉన్నాయట. పెందరాడు అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట. ఆశ్వేజ శుద్ధ విదియ నాటి నుంచి సాయంకాలం పూట ప్రజగోపికలందరూ కూడా పూలమాలలు చక్కగా అల్లుకొని పూలు కట్టుకొని దండలు చేసుకొని దీపం పెట్టే వేళ్ళకి వాకిళ్లలో చక్కగా దీపాలు వెలిగించి కాత్యాయని దేవి ఆలయానికి వెళ్ళటం బాగా మొదలుపెట్టారు అందరూ. అందరూ కూడా హిమశైలపుత్రి కోసం, అంటే శైలపుత్రి కోసం నవరాత్రి ఉత్సవాలు చేసే వేడుకల్లో ఎక్కడ తీరిక లేకుండా పనులు చేస్తూ ఉన్నారు. రకరకాల పూల మాలికలతో అమ్మవారికి రోజుకొక రకంగా అలంకారాలు చేస్తూ ఉన్నారు. ఏ అలంకారంలో అయినా సరే చిరునవ్వు నవ్వుతూ ఉన్న కాత్యాయని దేవి విగ్రహం చూస్తే వాళ్ళకి కృష్ణుడి ముఖంలాగానే ఉంది వాళ్ళ కళ్ళకి. అందరికీ ఆ కృష్ణుడు అక్కడే ఉండి చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్టుగా కనబడుతోంది. మహానవమి రోజు రాత్రి మజ్రలో కంసుడు ఒక హోమం చేశాడు. దానివల్ల ఏమైందంటే శ్మశానంలో సుడిగాలులు బాగా పెద్దగా వచ్చినాయి. పైన ఎగురుతూ ఉన్న పక్షులు కూడా వాటికి కంట్రోల్ తప్పిపోయి సుడిగుండాల్లాగా గిరగిరా తిరగటం మొదలుపెట్టినాయి. చింత చెట్టు మీద నుంచి గిరగిరా తిరుగుతూ ఉన్న ఒక రాక్షసుని తల ప్రత్యక్షమైందిట. కంసుడు ఆ రాక్షసుడితో ఇట్లా అన్నాడు, అంటే వీడు చేసే క్షుద్ర పూజలకి ఆ రాక్షసుడు వచ్చాడనమాట. తృణావర్తుడు అతని పేరు. కంసుడు ఇట్లా అన్నాడు వాడితో, తృణావర్త, దేవకి అష్టమ గర్భంలో మగపిల్లవాడు పుట్టాడో లేదో తెలియకుండా ఉంది. నాకు చూపించిందేమో ఆడపిల్ల, అది శక్తి స్వరూపిణిలాగా కనపడింది. నన్ను చంపేవాడు పుట్టి వేరే చోట పెరుగుతున్నాడని అది చెప్పి మాయమైపోయింది. పుట్టుటయే వేరే చోట పుట్టాడా లేకపోతే వేరే చోట పెరుగుతున్నాడో కూడా తెలియటం లేదు. పూతనని పంపించాను, అది రాలేదు. శకటాసురుణ్ణి పంపించాను, వాడు రాలేదు. ఆ పిల్లవాడిని చంపాలని చెప్పి ఎంతమందిని పంపించినా వాళ్ళు వెనక్కి రావటం లేదు. చంపారో లేదో కూడా తెలియదు నాకు. నువ్వు వెళ్ళి ఏమన్నా పని మిగిలి ఉంటే అది పూర్తి చేసిరా, వాడిని చంపేసిరా, నాకు వార్త తీసుకురా చక్కగా అని చెప్పాడు. తృణావర్తుడు చెట్టు మీద నుంచి పక్కపక్కా నవ్వుతూ ఇట్లా అన్నాడు, ఒక్కసారి నువ్వు ప్రయోగం చేసావంటే ఇంకా నీ మాట మేము మళ్ళీ రెండోసారి వినాల్సిన అవసరం లేదు. మా సేవ ఏమిటంటే ఒక్కసారికే మా గురువు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, అందువల్ల ఈ ఒక్కసారి నీ మాట వింటా నేను. నా పని నేను నిర్వర్తించుకుని వెళ్ళిపోతాను, నువ్వు మళ్ళీ తిరిగి రా అంటున్నావు కదా, నేను తిరిగి రావటం ఉండదు అంటూ తృణావర్తుడి తల గాల్లో తేలుతూ మాయమైపోయింది. విజయదశమి రోజు సాయంకాలం కాత్యాయని దేవికి త్రిపుర సుందరి అవతారాన్ని అలంకరించారు. చూడటానికి వచ్చిన ముత్తైదువులందరితో పాటు యశోద కూడా పిల్లవాడిని తీసుకొని ఆలయానికి వచ్చింది. సర్వ అలంకారాలతో చక్కగా ఆ అమ్మవారిని చూడాలని, సర్వ అలంకారాలతో ఉన్నటువంటి త్రిపుర సుందరి అలంకారాన్ని చూడాలని వేడుకబడుతూ యశోదాదేవి పిల్లవాడిని ఎత్తుకుని గర్భాలయంలోకి వచ్చింది. బాలకృష్ణుడు కళ్ళు విప్పి దేవీ రూపాన్ని చూసి కేరింతలు కొడుతూ నవ్వాడు. ఇంతలో ఏడ్చాడు. ఏడుస్తున్నాడని యశోద బయటికి తీసుకొచ్చింది. ఆలయ ప్రాకారం లోపల ఆరు బయట నిలబడింది. అంటే ప్రాకారం లోపలే ఉంది కానీ ఆరు బయట గుళ్ళో నుంచి, గర్భగుళ్ళోంచి బయటకు వచ్చి బయటగా నిల్చుంది. పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని ముత్తైదువులందరూ ఆవిడ చుట్టూ తజేరి పిల్లవాడిని పలకరిస్తూ ఉన్నారు. ఆకస్మికంగా ఉన్నట్టుండి పిల్లవాడు తెగ బరువైపోయాడు, ఎత్తుకోలేనంత బరువైపోయాడు. అందువల్ల ఏమైంది, యశోదమ్మ తొడలన్నీ నొక్కుపోతున్నాయి, ఎత్తుకోలేనంటున్నాడు. ఎందుకో పిల్లవాడు బరువెక్కిపోతున్నాడు, మీరెవళ్ళైనా తీసుకోండి అని అడిగింది. గోపకాంతలందరూ ఎత్తుకుందామని చూస్తే వాళ్ళు కూడా బరువుకి ఎత్తుకోలేకపోయారు. ఇంతలో సాయంకాలపు ఎండలో సుడిగాలులు మొదలుపెట్టినాయి. ప్రచండమైన గాలి మొదలుపెట్టింది. ధూళి ఎగిరి అందరి కళ్ళు కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. దుమ్ము లేచి ఆ దుమ్మంతా వీళ్ళ కళ్ళల్లో పడిపోయింది. సుడిగాలిలో గడ్డి పరకలు కూడా అన్ని ఎగిరి ఒక ఆకారం, ఒక శరీరపు ఆకారం వచ్చేసింది. ఆ సుడిగాలిలో గడ్డి పరకలే ఒక శరీరంలాగా ఆకారం కట్టుకుని పెద్ద ఆకారం, ఆ పెద్ద ఆకారం భీకరంగా అయిపోయి పిల్లవాడిని ఎత్తుకొని పైకి లాగేస్తూ ఉన్నది. క్షణాల్లో పిల్లవాడు సుడిగాలి వేగానికి పైకి వెళ్ళిపోయాడు. బాలుణ్ణి ధ్వజస్తంభం ఎత్తుకు లేపి గిరగిరగిర తిప్పింది ఆ ఆకారం. ధూళి పొరల్లో నుంచి చూస్తూ ఉన్న ఆడవాళ్లల్లో కొంతమంది పెద్ద పెద్దగా కేకలు పెట్టారు, కొంతమంది ఫెయింట్ అయి పడిపోయారు, కొంతమంది పైకి చూస్తూ పిల్లవాడు పడిపోతాడేమో అందుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ మట్టిలో పిల్లవాడు, ఆ ధూళిలో పిల్లవాడు అసలు ఎక్కడున్నాడో కనపడలేదు. కొంచెం సేపట్లో ఆ దేహాకారం గిరగిరగిరగిర తిరుగుతూ తూలుతూ ఉన్నట్టుగా కనపడింది. సుడిగాలి పైనుంచి కుండలతో కుమ్మరిచినట్టుగా నెత్తురు కండలు అన్నీ కింద పడ్డాయి. వెంటనే ఆ నెత్తురులో నుంచి రెండు కోరలు ఊడిపడ్డాయి. వాటి వెనుక రెండు గుడ్లు ఊడిపడ్డాయి. ఒక రాక్షసుని తల ముక్కలు ముక్కలుగా ఊడిపడటం అందరూ చూశారు. హాహాకారాలు వికృత ధ్వనులుగా దిక్కులన్నీ దద్దరిల్లిపోయేటట్టుగా పెద్దగా ఎవరో హాహాకారాలు చేశారు. ఆలయం చుట్టూతా సంపెంగ చెట్ల మీద ఉన్న పక్షులన్నీ గలగలగలమని శబ్దం చేసుకుంటూ ఆకాశానికి ఎగిరిపోయినాయి. కుక్కలు గుంపుగా చేరి మోరలెత్తి అరుస్తూ అటు ఇటు పరుగులు ఎత్తినాయి. పొలాల నుంచి వెనక్కి వస్తూ ఉన్న గోపకులందరూ ఒక్క పరుగున చేతిలో కర్రలు పట్టుకొని ఆలయ ప్రాంగణంలోకి వచ్చేశారు. ధ్వజస్తంభం ఎత్తున బలిష్టంగా ఉన్న ఒక రాక్షసుని దేహం శరీరం తటాలున మద్ది చెట్టు కింద పడ్డట్టుగా నేల మీద కూలిపోయి పడిపోయి తన్నుకోవటం మొదలుపెట్టింది. ఆ రాక్షసుడి పొట్ట మీద పిల్లవాడు ఉన్నాడు. నందగోపుడు ఇంకా కొంతమంది కూడా ఒక్క గంతున పిల్లవాడిని తీసి ఎత్తుకున్నారు. రాక్షసుడి శరీరం శవమైపోయి బిర్ర బిగిసి ఉలిక్కిపడి అంతలో మాయమైపోయింది. రక్తం కండలు కూరలు గుడ్లు అన్నీ మాయమైపోయినాయి. ఏ గుర్తులు మిగల్లేదు. అక్కడ ఏదైనా జరిగిందా అనే జాడ కూడా లేదు. సుడిగాలి దూసుకుంటూ మాయమైపోయి ధూళెంతా కూడా చక్కగా అణిగిపోయి వాతావరణం అంతా మామూలుగా ప్రశాంతంగా అయిపోయింది. అందరూ ఏం చెయ్యాలో తెలియకుండా చేష్టలుడిగి అంటే కదలకుండా శిల్పాల్లాగా అందరూ అట్లా నిల్చుండిపోయారు. నెమ్మదిగా పిల్లవాడిని యశోద దగ్గరికి ఇచ్చారు. అప్పుడే ఒళ్ళు తెలిసి ఏడుస్తూ ఉన్న యశోద ఏడు పాపి పిల్లవాడిని ఎత్తుకుంది. గర్గ మహర్షి అక్కడికి వచ్చి అంతా కూడా గమనించారు. ఆయన నందగోపుడితో ఇట్లా అన్నారు, నందరాజా, ఇతడు తృణావర్తుడు అనే రాక్షసుడు. కంసుడు ఇతన్ని పిల్లవాడి మీదికి ప్రయోగించాడు. ఇప్పుడు ఈ శిశువు బరువుకు తట్టుకోలేక వాడు కిక్కురు మనకుండా చచ్చాడు. నందుడు అన్నాడు, ఈ పిల్లవాడు ఇక్కడ పెరుగుతున్నాడని అయితే కంసుడికి తెలుసంటారా అన్నాడు. గర్గ మహర్షి అన్నాడు, తెలియదు, ఈ పిశాచాలకు మాత్రం తెలుస్తుంది. ఇతడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నీకు ఆ భయం లేదు, వెనక్కి వెళ్ళి కంసుడికి చెప్తాడనే భయం లేదు అన్నాడు. నందుడు అన్నాడు, కంసుడు ఇంకో పిశాచాన్ని ప్రయోగించడు అని మనకి నమ్మకం ఏం లేదు కదా, మనం ఈ చోటు వదిలేసి వేరే చోటుకి వెళ్దామా మళ్ళీ అన్నాడు. గర్గ మహర్షి అట్లా అన్నాడు, ఈ పిశాచాలు మనం వెళ్ళిన చోటికి మటుకు రావని చెప్పలేం, వాటికి తెలుస్తాయి ఎక్కడున్నామో. మనుషులకు తెలియవైనా పిశాచాలు ఈజీగా కనుక్కుంటాయి. ఎక్కడున్నా ఎవరొచ్చినా ఈ పిల్లవాడికి ఎట్లాంటి భయం లేదు, నా మాట మీద మీరందరూ నిశ్చింతగా ఉండండి అన్నాడు. అందరూ పిల్లవాడితో యశోదని వాళ్ళ ఇంట్లో లోపల దాకా తీసుకెళ్ళి లోపలికి పంపించి అప్పుడు వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు. ఆ రాత్రి ఎవరింట్లో వాళ్ళు తలుపులు భద్రంగా బిగించుకొని పిల్లల్ని దగ్గరగా లాక్కొని పిల్లల మీద చేతులు వేసుకొని దగ్గరికి తీసుకొని నిద్రపోయారు. నిద్రలో కూడా కొంతమంది పాపం మళ్ళీ సుడిగాలి సుడిగాలి అంటూ కలవరించారు. పిల్లలు నిద్రలో ఏవేవో చూసి పాపం బూచి బూచి అని నిద్రలేచి కేకలు పెట్టారు. మర్నాడు ఉదయం గర్గ మహర్షి కాత్యాయనీదేవి ఆలయం నుంచి పూలు తీసుకొచ్చి మంత్రించి అందరి ముంగిళ్లలోనూ ద్వారబంధాల ముందర చల్లారు ఇంక భయం లేదు అని. గోవర్ధనగిరికి తూర్పు వైపుగా వ్రజకుంజము అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చుట్టూ కొండ నుంచి కిందకి ఏటవాలుగా పొన్న చెట్లు కడిమి చెట్లు గుబురు గుబురుగా పెరిగున్నాయి. వాటి మానులకి తీగలు అల్లించి పెళ్లి కాని పిల్లలు మల్లెలు జాజులు పెంచుకుంటూ ఉంటారట. ఇంటింటి పెరటిలోనూ అందరి ఇళ్ల పెరట్లలోనూ అంటే దొడ్లల్లో ఈ లతాకుంజాలు పెరిగి ఉంటాయట. ఆ గ్రామానికి వ్రజకుంజం అనే పేరు అందుకే వచ్చింది. ఉత్తరం నుంచి దక్షిణానికి పాము పాకిపోయినట్టుగా చక్కని మలుపులతో చిన్న బాట ఉన్నదిట. ఆ బాటకి రెండు వైపులా ముంగిళ్లలో నాలుగు చిన్న రథాల్లాగా ఒక పొన్న మొక్క, ఒక కడిమి మొక్క, ఒక మామిడి మొక్క, ఒక సంపెంగ మొక్క పెరుగుతున్నాయి. ఆ పెరట్లో చంద్రకాంతాలు, నందివర్ధనము, దొంతర మల్లె, గిరిమల్లె మొక్కలు పూల పూలతో మనోహరంగా ఉన్నాయిట. పూల రేఖల మీద ఉన్న భాద్రపద మాసపు నీటి జల్లులు ఉద్యానలక్ష్మి చెవిపోగులకు పెట్టుకున్న రవ్వలలాగా తళుక్కుమంటూ ఉన్నాయిట. కడిమి మొగ్గల నుంచి ఆకుల చివళ్ల నుంచి వేళ్లాడుతున్న వానజల్లుల నీటి బొట్లు పుణ్యస్త్రీలు ధరించిన ముక్కుపుడకల్లాగా తళుక్కుమంటూ ఉంటే పొద్దునే వచ్చేటటువంటి సూర్యుని కాంతి ఆ నీటి బొట్ల మీద పడి ఇంద్రధనస్సులు తయారవుతూ ఉన్నాయట. ఆ బిందువుల్లోంచి దూరి స్నానం చేసినయ్యా అన్నట్టుగా ఇంద్రధనస్సులు పుడుతూ ఉన్నాయట. పెరటి పెండెల నుంచి సూటిగా పూల మొక్కల మధ్యకొక కాలిబాట ఉన్నదిట. ఆ బాట వెంట ఒక నెమలి నడుస్తూ ఎగిరి కేకలు పెడుతూ ఉన్నదిట. అక్కడ ఒక పందిరి ఉంటే ఆ పందిరి మీద ఎక్కింది. ఆ పందిరిని అల్లుకొని పూచిన కాశీరత్నం మధ్యలో నిలబడి పొద్దుటెండలో మెరిసిపోతూ ఉన్న మెడని అటూ ఇటూ తిప్పుతోందిట. లోపల ఉన్న దోవ నుంచి బయటిదాకా వ్యాపించిన కాలిబాటకు ఎదురుగా ఉన్న రెండు అరుగుల ఇల్లు ఒకటి సున్నం కొట్టిన మట్టి గోడలతో ఎర్రమట్టి నిలువు పట్టెలతో తీర్చిదిద్దినట్టుగా ఉందిట. అరుగుకు అటువైపుగా వాతాయనానికి ఎదురుగా 16 ఏళ్ల బాలిక పిల్ల లోపల బల్లపై కూర్చుంది. ఒక 16 ఏళ్ల అమ్మాయి కూర్చొనుంది. స్నానం చేసి తిలకం పెట్టుకొని పూలగుత్తుల బొమ్మలున్న పరికిణి వేసుకొని నెమలి రంగు కూర్పాసనంతో సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఎర్రని రంగు గల అటువంటి ఎర్రని రంగు ఉన్న పమిట వేసుకొని ఆవిడ పూలదండలు అల్లుతూ ఉన్నది. పందిరి మీద పూచిన కాశీరత్నాల మధ్యలో నిల్చోని చూస్తూ ఉన్న నెమలిని కిటికీలో నుంచి చూస్తూ ఉంది. నిక్కి నిక్కి దర్పంతో తల దిప్పుతూ ఉన్న నెమలి చేష్టలకు నవ్వుకుంటూ చూస్తూ ఉన్నదన్నమాట. అందమైన ఆమె వాలు జడ నల్లత్రాచులాగా, పడగ విప్పిన నల్లత్రాచులాగా ఉన్నది. ఆ పెండెం తలుపు తీసి లోపల మళ్ళీ లోపలికి వచ్చి పెండెం బిగిస్తూ శతకోపుడు కిటికీలో నుంచే వాతాయనం నుంచే పిల్లని కూతుర్ని చూస్తూ నవ్వాట. ఆ నవ్వుకు అతని గడ్డం కింద భాగం సూర్యరశ్మిలో ఉసిరిక పండులాగా కనిపించిందిట. లోపలికి వచ్చిన శతకోపుడు అన్నాడు, నివాళ భాద్రపద శుక్లాష్టమి సాయంకాలం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈరోజు నీ పుట్టినరోజమ్మ, కాబట్టి మాకందరికీ పండగ రోజు ఇవాళ అని చెప్పాడు కూతురుతో. ఇట్లా చెప్తూ శతగోపుడు పళ్ళ బుట్టతో కొత్త బట్టల మడతలతో లోపలికి వచ్చి కూతురికి అవన్నీ అందించాడు. రాధ లేచి నిలబడి శతగోపుడికి పాదాలకు నమస్కారం చేసింది. లోపల నుంచి శతగోపుడి భార్య మాధవి ఇవతలికి వచ్చి మల్లె మొగ్గల్లాంటి దంతాలతో చిరునవ్వులతో ఇట్లా అన్నది, వచ్చారా, ఇంకా నువ్వు రాలేదనుకుంటున్నాను, రాత్రి నందగోపుడి ఇంట్లోనే ఉండి ఇవాళ వస్తారని అనుకున్నాను. వదినగారు యశోదమ్మ ఎలా ఉంది? ఏమంటానికి తీరిక లేదు, పిల్లవాడిని ఎత్తుకొని మురిసిపోతూ ఉండుంటుంది. పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అన్నది. శతగోపుడు అన్నాడు, ఎట్లా ఉన్నాడా? నిక్షేపరాయుడు అంతడు గోపాంగన్నల చేతుల్లోనే చిరునవ్వుల మధ్యలో పెరుగుతున్నాడు అన్నాడు. మాధవంది, జన్మించిన మరునాటి ఉదయమే చెప్పారు కదా అతడు నిరంతరం గోపస్త్రీ పరివేష్టితుడని అన్నది. రాధన్నది, స్నానం చేయించిన వెంటనే నేను శిశువుని పిల్లవాడిని ఎత్తుకున్నాను, అదేమాశ్చర్యమో. అప్పుడే పుట్టినవాడు కళ్ళు తెరిచి నా కళ్ళల్లోకి చూశాడు. అనంతాకాశాలన్నీ వేయి సూర్యోదయాలతో బ్రహ్మాండ గోళాలు తారకామణులతో గిరగిరా నక్షత్రాలన్నీ గిరగిరా తిరిగినట్టయింది వాడు వాడు చూసే చూపుకి. అప్పుడే అతడు గోపస్త్రీ మనోహరుడని నేను చెప్పాను అన్నది. మాధవంది, కాదు కాదు, రాధా మనోహరుడమ్మా. ఆ రోజు నుంచి ఇప్పించడానికి ఆ పిల్లవాడి ఝాస తప్ప ఇంకోటి లేదు కదా అంది. శతగోపుడు, నీకు మాత్రం అంతకుముందులాగా నా మీద ఝాస ఉందా? ఇప్పుడు నాకు ముందే తెలుసు, హిమాలయాల లోయల్లో శీలపుత్రి చేసిన మందహాసమే ఆ పిల్లవాడిని ఎత్తుకున్నప్పటి నుంచి మన రాధమోహన్లో కూడా కనబడుతుంది. ఈరోజు రాధ మన ఇంట్లో పుట్టినరోజు. మా అన్నగారైన వృషభానుడు వసుదేవుడి ఉద్యమంలో శిష్యుడయ్యి ఈ గ్రామాన్ని నిర్మించాడు. మొట్టమొదటగా భూమి దున్నేటప్పుడు అతనికి మన రాధ శిశువుగా దొరికింది. ఆ రోజు భాద్రపద శుక్లాష్టమి. సంవత్సరం తర్వాత మల్లాయుడి జన్మదినం రోజు మనం ఈమెను అడిగి తెచ్చుకున్నాము. మనకు తెలిసినంత మటుకు రాధ పుట్టింది ఇవాళే అన్నాడు. ఆ మాటలు వింటూ మాధవేదో మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చినట్టుగా లోపలికి వెళ్ళింది. కొద్దిసేపట్లో బయటకు వచ్చి రెండు పాత్రల్లో కాచిన పాలు, చక్కెర, ఏలకులు, మిరియాలు కలిపినవి తెచ్చి రాధకు శతగోపుడికి అందించింది. అమ్మా, నే ఇవాళ మనం వ్రజగోకులం వెళ్ళొద్దాము అన్నది రాధ. మాధవంది, పూలదండలు కడుతున్నావు కదా, ఇంకా వేరే చెప్పాలా? అందుకే కడుతున్నావని నాకు తెలుసు. ఆ దండను నీళ్లు చల్లాల్సిన పని లేదు, రెండు గడియల్లో యశోద జడలో ఉంటాయి అంది. రాధంది, సగం నీ జడలో కూడా పెట్టుకో అంది. శతగోపుడు అన్నాడు, పిల్లవాడి మెళ్ళో వెయ్యరా అన్నాడు. మాధవంది, మీకేమీ తెలియదు, అప్పుడే పూలు తాకించకూడదు పసివాడికి అంది. శతగోపుడు అన్నాడు, పోని పళ్ళు తినిపించొచ్చా? అది సరే కాని ఆ పిల్లవాడు నందగోపుడి ఇంటికి వచ్చింది మొదలు వాళ్ళ ఇంట్లో పిశాచాల సందడి ఎక్కువైంది. కంసుడు ఒకదాని తర్వాత ఒకటి దాన్ని పిశాచాలని మంత్రించి పంపిస్తున్నాడు. వాడి గురువెవరో ముండ కౌశికుడుట, వాని గురువు చండ కౌశికుడు, వాడు జరాసంధుడికి, వాడి అబ్బ బృహద్రథుడికి గురువుట. ఏమి గురువులో ఏమి శిష్యులో, ఈ పిశాచాల కలకలాలు నడిమికి నిన్ను రాధని ఇప్పుడు నేను తీసుకుపోవాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. మాధవేంద్ర, అట్లయితే మీరు ఒక్కరే ఊరేగి రండి, ఆ పిశాచాలు మీ బోటి మగవాండ్రను పట్టుకోవు గావన్లు అంది. రాధ కన్నులు వెంటనే ఎర్రబడ్డాయిట. ఆ కన్నుల నుంచి క్షణక్షణాల్లో జ్యోతుల్లాగా అనేక కాంతులు బయటకొచ్చి ఆకాశ మార్గంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయట. రాధ కళ్ళ మీద సూర్యకాంతి పడి మెరుస్తూ ఉంటే రాధ ఇట్లా అందితే, ఈ పిశాచాలు ఎన్ని వచ్చినా ఎవరినేం చేయలేవు, పిల్లవాడి వైపు ప్రయాణం చేస్తూ వాటి దారవి చూసుకున్నాయి కదా అన్నది. ఇంతలో పెద్ద కలకలం వినిపించింది. గ్రామంలో పురుషులందరూ బల్లాలతో, ఈటెలతో, కర్రలతో పరుగులెత్తుతూ ఉన్నారు. శతగోపుడు తలుపు మూల సిద్ధంగా ఉన్న బల్లెం పట్టుకొని పరిగెత్తాడు. మాధవంది, ఇంకేమి, తెల్లవారినది కంసుడి భటులు ధాన్యం కొల్లగొట్టడానికి వచ్చుంటారు. ఈ మధ్య కేసి పీడ వదిలిందనుకున్నాం, ఇంతలో కంసుడి పీడ పట్టుకుంది. అయినా మీ నాన్నగారు, నందగోపుడు, మిగిలిన వాళ్ళు ఇన్నిసార్లు దొమ్మి యుద్ధాలు చేయటం ఎందుకు? అందరూ కట్టకట్టుకుపోయి ఆ కంసుడు పీక పిలికి పిసిగేస్తే గోల వదిలిపోతుంది అన్నదిట. రాధంది, బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడై కంసుడిని చంపుతాడు, అంతవరకు ఈ దాడులు తప్పవమ్మా అందిట. శతకోపుడు వెళ్ళేటప్పటికి కంసుడి భటులతో పెద్ద యుద్ధం జరుగుతోంది. అక్కడ ఈటెలతో పొడవటానికి ఇష్టం లేక ఈటెల్ని వెనక్కి తిప్పి కొడుతున్నారు. ఇంకో పక్క రణగోపుడు శిష్యులు గిత్తల్ని తెచ్చి విడిస్తే అవేమో కంసుడి భటుల వెంటబడి కుముతూ ఉన్నాయిట. 8 మంది భటులు గిత్తెల పోట్లకు చచ్చిపోయారు. కొంతమంది కాళ్ళు చేతులు విరిగినాయి. మిగిలిన వాళ్ళని ఈటెలకు అడ్డంగా నిలబెట్టి కట్టారు. వారిని ఈటెలతో కొడుతూ ఉంటే వాళ్ళు పెద్దగా ఏడుస్తూ ఉన్నారుట. శతగోపుడు ఆ కొట్టడం అని ఆపిచ్చి ఇట్లా అన్నాడు, మీరు వెనక్కి వెళ్ళటం ఉండదు. మీరు ఇక్కడే ఉండిపోతే మీ ప్రాణాలు దక్కుతాయి. మీ కుటుంబాలని కూడా తెచ్చుకొని హాయిగా ఉండొచ్చు. లేకుండా మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ కంసుడి సైన్యంలో చేరాలనుకుంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాము. ఒక అరగంట టైం ఇస్తాను మీకు, మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరే చెప్పండి, వెళ్తారా ఉంటారా. ఉంటేనే ఏం ప్రాబ్లం లేదు, హాయిగా ఉండొచ్చు అని చెప్పాడు. అంటే ఈ చోటు దాటి వెళ్ళకూడదు, మా మీద దండయాత్రకు వచ్చారు, ఇక్కడే ఉండిపోవాలి మీరు మాలో ఒకళ్ళుగా అన్నాడు. వాళ్ళు ఆలోచించుకుని ఉండిపోవటానికే ఒప్పుకున్నారు. గిరిగుప్తానే గోపుడు ఇట్లా అన్నాడు, మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెడతాం. ఈ దెబ్బతో మధురకి మీరు పారిపోయినా మాకు ఇష్టమే, కానీ ఇంకోసారి దాడి చేశారంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఎందుకు పనికి రాకుండా చేసేస్తాం మిమ్మల్ని. ఇప్పుడే కుటుంబాలతో వలస వచ్చేస్తే మీ కాళ్ళు చేతులు మీకు దక్కుతాయి. మీరు వెళ్ళి మీ కుటుంబాలని తెచ్చుకోండి. సుంకాలు లంచాలు కావాలనే మీ రాజుగారి కంసరాజ్యం కావాలో, మీ అన్నం మీరు ధైర్యంగా తినగలిగిన ఈ వ్రజరాజ్యం కావాలో మీరే తేల్చుకోండి. మిమ్మల్ని నమ్మి విడిచిపెడుతున్నాము. కావాలంటే మీకు దారి ఖర్చులకి భోజన పదార్థాలకి కూడా తీసుకెళ్ళొచ్చు, ఏం కావాలో. ఇది నందగోప మహారాజు గారి ఆజ్ఞ అన్నాడు. అనగానే ఆ భటులు బంధ విముక్తుల్ని చేశారు. అందరూ నమస్కారాలు చేసి ఇట్లా అన్నారు, మాకు మీ రాజ్యమే కావాలి. ఇప్పుడు ఇట్లా ఉండి పారిపోవడం స్వామి ద్రోహం కదా. మేము కంసుడి కొలువు నుంచి మా వదిలేస్తున్నట్టుగా వాళ్ళకి చెప్పి కుటుంబాలను తీసుకొని వస్తాము అన్నాడు. అనగానే గిరిగుప్త అన్నాడు, ఇక్కడికి వలస వస్తున్నట్టు కంసుడికి తెలిస్తే మిమ్మల్ని బతకనివ్వడు, చంపేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్పాడు. వాళ్ళు సరే సరే చిత్తం చిత్తం అని ఆయన ఒప్పుకొని నమస్కారాలు చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మన రికార్డింగ్ నెంబర్ 22 అయిపోయింది.